తెస్సలోనిక మొదటి పత్రిక, మొదటి తెస్సలోనిక పత్రిక 2వ అధ్యాయం 1వ వచనం నుంచి, 1వ వచనం నుంచి 8వ వచనం చదువుకో. తెస్సలోనిక మొదటి పత్రిక 2వ అధ్యాయం 1వ వచనం నుంచి 8వ వచనం చదువు. సహోదరులారా, మీ యొద్ద మా ప్రవేశం వ్యర్థం కాలేదు, గాని మీరినట్టే మేము ఫిలిప్పిలో ముందు శ్రమపడి అవమానం పొంది ఎంతో పోరాటంతో దేవుని సువార్తను మీకు బోధించటకై మన దేవుని యందు ధైర్యం తెచ్చుకుంటామని మీకు తెలియను. ఎలయనగా మా బోధ కపటమైనది కాదు, అపవిత్రమైనది కాదు, మోసయుక్తమైనది కాదు, గాని సువార్తను మాకు అప్పగించుటకు యోగ్యులమని దేవుని వలన ఎంచబడిన వారమై మనుషులను సంతోషపెట్టువారము కాక మన హృదయంలో పరీక్షించు దేవుణ్ణి సంతోషపెట్టువారమై బోధించున్నాము. మీరేగి ఉన్నట్టు మేము ఇచ్చకపు మాటలనైనను ధనాపేక్షను కప్పిపెట్టు వేషమునైనను ఎన్నడను వినియోగింపలేదు, ఇందుకు దేవుడే సాక్షి. మరియు మేము క్రీస్తు యొక్క అపోస్తలమై ఉన్నందున అధికారం చేయటకు సమర్థులమై ఉన్నను మీ వర్ణనే గాని ఇతరుల వర్ణనే గాని మనుషుల వలన కలుగు ఘనతను మేము కోరలేదు. అయితే స్తన్యమిచ్చు తల్లి తన సొంత బిడ్డలను గారవించినట్లుగా మేము మీ మధ్య సాధువులమై ఉంటిమి. మీరు మాకు బహుప్రియులై ఉంటిది గనుక మీ యందు విశేషాపేక్ష గలవారమై దేవుని సువార్తను మాత్రము కాక మా ప్రాణములను కూడా మీకు ఇచ్చుటకు సిద్ధపడి ఉంటిమి. ప్రార్థన చేసుకుందాం. త్వరలో వచ్చండి, ఏకీభవించండి, ప్రార్థిద్దాం. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమా స్వరూపైన దేవ, దయగలిగిన రక్షక, మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. మీరు మాకు ఇచ్చిన జీవ గ్రంథాన్ని బట్టి మీకు వందనాలు. ప్రభు నీ వాక్య సత్యాన్ని బట్టి మీకు వందనాలు. మా మీద మీరు చూపుతున్న కనికరాన్ని బట్టి మీకు వందనాలు. మరొకసారి ప్రభువా, నీ పాదాలను ఆశ్రయించాం. ఈ సమయాన్ని దీవెనకరంగా మీరు మార్చండి, మీ వాక్యం అర్థమైనట్లుగా సహాయం చేయండి. మమ్మల్ని ఆరాధనలోకి నడిపిస్తున్న సూర్యపేట డిఆర్డిఏ సహవాసాన్ని మీరు బలపరచండి. సూర్యపేట జిల్లా అంతటికి, డిఆర్డిఏ డిపార్ట్మెంట్ అంతటికి ఆశీర్వాదకరంగా ఈ బృందాన్ని ఉంచండి. వాక్యదాన సమయాన్ని, ముందున్న ప్రార్థన విజ్ఞాపన సమయాన్ని, సాయంకాలపు సెంట్రల్ కాన్ఫరెన్స్, మధ్యాహ్న స్త్రీల ఆరాధనలో మీ సన్నిధిని కోరుకుంటూ వచ్చిన వారిని బలపరచండి, రావాల్సిన వారి మీద కనికరపడండి. యేసుక్రీస్తు ప్రభు పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ప్రభు నందు పిల్లారా, మనం తెస్సలోనికి మొదటి పత్రిక ధ్యానాన్ని ప్రారంభించాం. అందులో మొదటి అధ్యాయంలో 10 వచనాలు ఉన్నాయి. 10 వచనాలు ధ్యానాన్ని ముగించుకున్నాం. ఈ మొదటి అధ్యాయంలో తెస్సలోనికి సంఘం మాదిరి సంఘముగా కనబడింది. తెస్సలోనికి సంఘం ఒక మాదిరి సంఘముగా చూడగలిగాం. 2వ అధ్యాయంలో సంఘానికి సేవకులుగా ఉన్న పౌలు, ఆయన బృందం మాదిరి సేవకులుగా, మాదిరి బోధకులుగా ఈ పత్రికలో మనం చూడగలుగుతున్నాం. ప్రధానంగా ఈ పత్రిక ధ్యానం చేస్తున్నప్పుడు నాలాంటి పరిచర్లో పాల్గొంటున్న వారు కూడా ఎట్లాగా సేవ చేయాలి, ఎలాంటి మాదిరి సేవ చేయాలి, విలువలు కలిగిన సేవ ఎలా చేయాలో నేర్చుకోవడానికి చాలా ప్రోత్సాహాన్ని ఇచ్చి చాలా పురుకొల్పునిచ్చే వాక్యాలు, హెచ్చరిక వాక్యాలు 2వ అధ్యాయంలో మనం చదవబోతా ఉన్నాం. అయితే 1వ అధ్యాయంలో ఇలాంటి మాదిరి సేవకులు చేత కట్టబడ్డ తెసలోనిక సంఘం ఎలా మాదిరిగా నిలబడిందో మనం 5 విషయాలు గత ధ్యానంలో చూడగలిగాం. ఒకసారి 5 విషయాలు మీకు జ్ఞాపకం చేసి నేను ముందుకు కొనసాగుతాను. అందులో ఈ తెసలోనిక సంఘం ఏ విషయాల్లో మాదిరిగా ఉంది అన్న మాట దగ్గర మొదటి విషయం మనం చూసాం, 6వ వచనం, వారు ఉపద్రవాలలో వాక్యాన్ని అంగీకరించారు. పర్సిక్యూషన్స్ ఉన్నప్పటికీ వారు దేవుని వాక్యాన్ని అంగీకరించారు. అట్లాగే ప్రభువును పోలి నడుచుకుంటున్నారు. 6వ వచనంలో మాట చూడగలిగాం, వారు ఉపద్రవాల్లో వాక్యాన్ని అంగీకరించారు, అట్లాగే ప్రభువును పోలి నడుచుకుంటున్నారు అన్న మాట చూసాం. అంత మాత్రమే కాకుండా వారు వాక్యాన్ని ప్రకటిస్తున్నారు, వాక్యాన్ని వారు ప్రకటిస్తున్నట్టుగా 7వ వచనంలో వాక్యం, మీ యుద్ధం నుండి మాసిడోనియ అకయలో మ్రోగింది. వాక్యం వారి విని కూర్చోలేదు, వారు వాక్యాన్ని మ్రోగిస్తున్నారు, ప్రకటిస్తున్నారు, వేరే ప్రాంతాలకి అందించగలుగుతున్నారు. అలాగే 4వ మాట, వారు విగ్రహాలను విడిచిపెట్టారు, దేవుని గల దేవుణ్ణి హత్తుకొని ఆరాధిస్తున్నారు. వారు వారి మోసం నుంచి పూర్తిగా బయటకు వచ్చారు. కాబట్టి వారి సేవ ఎట్లా ఉందో కూడా చూడగలిగాం. చివరిగా 5వ విషయం, వారు రాకడ కొరకు ఎదురు చూస్తున్నారు. 10వ వచనంలో మాట చూడగలం, దేవుడు మృతుల్లోంచి లేపిన యేసు అనగా రాబో ఉగ్రత నుండి మనం తప్పించుచున్న ఆయన కుమారుడైన యేసు పరలోకం నుండి వచ్చినని ఎదురు చూచుటకు వారు ఆయన 2వ రాకడ కొరకు ఎదురు చూస్తూ ఉన్నారు. ఇది ఆ 5 విషయాన్ని బట్టి 6వ వచనంలో ఆ చివరి మాట ఇలా రాయబడింది, 7వ వచనంలో ఇలా రాయబడింది. కాబట్టి మాసిడోనియాలోను అకయలోను విశ్వాసులకి అందరికీ మాదిరి అయితే, కాబట్టి తెసలోనిక సంఘం కట్టుబడి ఏదో నడిచింది అన్నట్టుగా లేదు, కాని సంఘం చాలా మాదిరిగా ఉంది. ఉపద్రవాల్లో సువార్త అంగీకరించారు, సువార్త ప్రకారంగా జీవించారు, సువార్తను ఇతర ప్రాంతాలకి అందించారు, వారు దేవుణ్ణి తీవ్రత కలిగి ఆరాధించారు, వారు యేసయ్య రాకడ కొరకు ఆశతో ఎదురు చూస్తూ ఉన్నారు. మన స్థానిక సంఘాలు, ఎస్ఎఫ్జే సంఘాలు, వ్యక్తిగతంగా నేను నువ్వు ఎలా ఉన్నావో ఈ సంఘం యొక్క మాదిరి దగ్గర పరీక్ష చేసుకోవటం ఆత్మీయ జీవితానికి ప్రయోజనకరంగా ఉంటుంది. 2వ అధ్యాయంలో మాదిరి సేవకులు, మాదిరి బోధకులు గురించిన ప్రస్తావన ఈ వాక్యంలో చూడగలం. చాలా పురుకులకు మాటలు అక్కడ ఉన్నాయి, ప్రభు మనకు సహాయం చేయాలి. అందులో మొదటి మాట, వారు ఎలా బోధించారో రాయబడతా ఉంది. 2వ అధ్యాయం 1వ వచనం, 2వ అధ్యాయం 1వ వచనం, సహోదరులరా, మీ యొద్ద మా ప్రవేశము వ్యర్థం కాలేదు గాని మీరు ఎరిగినట్టే మేము ఫిలిప్పిలో ముందు శ్రమపడి అవమానం పొంది ఎంతో పోరాటముతో దేవుని సువార్తను మీకు బోధించటకై మన దేవుని యందు ధైర్యం తెచ్చుకుంటుమని మీకు తెలియను. కాబట్టి పౌలు వారికి సువార్తను ఎట్లాగా బోధించగలిగాడంటే అక్కడ రాయబడ్డ మాట, ఎంతో పోరాటంతో శ్రమలు అవమానాలు ఎదురవుతా ఉన్నా ఏ ఒక్కటి ఆయన్ని ఆపలేకపోయాయి. అందుకే సువార్త పరిచర్య లేదా సంఘ పరిచర్య అన్నది ఖచ్చితంగా చీకటితో పోరాటం, శత్రువుతో పోరాటం, శత్రు యొక్క సైన్యంతో పోరాటం. వాడి బందీఖానాలో ఉన్న ఒక వ్యక్తిని విడిపించడానికి వాడి డెంలో ప్రవేశించి వాణి వాడి కబంధ హస్తాల్లో చిక్కుకొని ఉన్న ఒకరిని బయటకు తీసుకురావటం అన్నది ఖచ్చితంగా గొప్ప ఆత్మీయ పోరాటమే. తెసలోనికి సంఘం ఎట్లా కట్టబడింది అన్న మాట కూడా మనం చూడగలిగాం. అపొస్తల కార్యాల గ్రంథం 17వ అధ్యాయంలో ఉపోద్ఘాతం రాయబడింది. అంత సులువుగా తెసలోనిక సంఘం కట్టబడల. అక్కడ కూడా వ్యతిరేకతలు వచ్చాయి. ఆ వ్యతిరేకతలు వచ్చిన వారు నిలిచి 3 వారాలు బోధించి ఈ సంఘాన్ని కట్టినట్టుగా మనం చూడగలిగాం. అక్కడ మాత్రమే హింసలు వచ్చాయి, అక్కడ మాత్రమే వ్యతిరేకతలు వచ్చాయని కాకుండా 2వ అధ్యాయం 2వ వచనంలో మనం ఏం చదువుతున్నామంటే ఫిలిప్పిలో కూడా శ్రమ పడాల్సి వచ్చింది, అవమానం పొందాల్సి వచ్చింది. కాబట్టి ఇప్పుడే కాదు వ్యతిరేకత ఇప్పుడు ఇంకా కాస్త కొంచెం కనిపిస్తా ఉంది వ్యతిరేకత అండర్ గ్రౌండ్ లో, లేకపోతే గ్రామ స్థాయి మండల స్థాయిలో విరోధులు ఎక్కువగా పనిచేయడాన్ని బట్టి కాస్త కనిపిస్తా ఉంది. కాని అప్పుడు అన్నాడు ఆయన పౌలు భక్తుడు, 1వ శతాబ్దంలోనే ఎంతో పోరాటంతో దేవుని సువార్తను మేము బోధించాము. కాబట్టి పరిచర్య అందరూ చేయాలి, సువార్త అందరూ ప్రకటించాలి, ఈ మాటలు అందరూ నేర్చుకోవాలి. ఇదేదో బోధకులకు మాత్రమే నాకు కాదు అనుకోవడానికి వీల్లేదు. సంఘాన్ని పట్టుకొని పౌలు అంటాడు, కాలాన్ని బట్టి చూస్తే మీరు బోధకులే ఉండాలి. మీరు వింటూ ఉదయం మధ్యాహ్నం సాయంకాలం వింటూ కూర్చోవడం కోసం కాదు, మీరు నేర్చుకున్న విషయాలు మీరు బోధించాలి. అది మన ముందు ఉన్న టార్గెట్. కాబట్టి వ్యతిరేకతలు రావా అంటే వస్తాయి, పౌలు కూడా వచ్చింది. అయినా సరే అక్కడ రాయబడి ఒక చక్కటి మాట, ధైర్యముగా బోధించారు. వ్యతిరేకతలో ఉన్నప్పటికీ ధైర్యముగా బోధించారు. పౌలు ప్రత్యేకమైన వ్యక్తి అండి, ఆయనకి తిరిగితనమే లేదు. ఆయన చాలా బోల్డ్గా ఉండేవాడు అని చెప్పడానికి వీల్లేదు. పౌలు కూడా సాధారణమైన వాడే, మన వంటి వాడే. ఆయన ఒక మాటలా అంటాడు కొరింథీయులకు రాసిన 1వ అధ్యాయం 3వ వచనాన్ని చదివితే, మరియు బలహీనతతోనూ భయముతోనూ ఎంతో వణుకుతోనూ మీ యుద్ధ నుంటిమి. ఆయన భయపడుతున్నాడు, ఆయన భయం లేనుడేమి కాదు, ఆయన భయపడుతున్నాడు. ఆయన ద్వారా తరిపేది పొందుతున్న యవన సేవకుడు తిమోతిని ఉద్దేశించి ఆయన మాట్లాడతాడు. తిమోతికి రాసిన రెండవ పత్రిక 6-7 వచనాల్లో ఆయన్ని సేవకుడు పలుకుతూ 7వ వచనంలో అంటున్నాడు, దేవుడు మనకు శక్తియు ప్రేమయు ఇంద్రియ నిగ్రహము గల ఆత్మనే ఇచ్చాను గాని తిరుగుతనం గల ఆత్మనివ్వలేదు. కాబట్టి నీవు మన ప్రభు విషయమైన సాక్ష్యమును గూర్చేనను, ఆయన ఖైదీనైన నన్ను గూర్చేనను సిగ్గుపడక దేవుని శక్తిని బట్టి సువార్త నిమిత్తమై శ్రమానుభవంలో పాలువాడమై ఉండుము. ఆయన అంటున్నాడు మనకి ధైర్యము గల ఆత్మ ఇవ్వబడింది, మనం పొందుకున్నది ధైర్యం కలిగిన ఆత్మను. కాబట్టి నువ్వు సిగ్గుపడద్దు, ధైర్యంగా బోధించు. కావున పిల్లరా, ఖచ్చితంగా ఈ పరిచర్యలో వ్యతిరేకత ఉంటుంది. అన్నిసార్లు పూలపాలు రాకపోతే అన్నిసార్లు అంత వెల్కమ్ చెప్తారనుకోవడానికి వీల్లేదు. ఇదేమి పూల మార్గం ఏమీ కాదు, శత్రువుతో పోరాటం, ఆత్మలతో పోరాటం, వ్యతిరేకత ఉంటుంది. అయితే వాస్తవం మనతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, మనం పొందుకున్న ఆత్మ తిరిగితనం గల ఆత్మ కాదు. పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని ధైర్యపరుస్తాడు. మనం మన బలహీనత ఏంటో ఆయన ఎరుగును కనుక ఆయన దగ్గర మనం ఒప్పుకొని సహాయాన్ని కోరుకుంటే తప్పకుండా సహాయాన్ని మనం పొందుకుంటాం. అందుకే పౌలు దేని బట్టి ఆయన ఆ ధైర్యం తెచ్చుకున్నాడు అని రాస్తున్నాడు. మన మూల వాక్యం పూర్తిగా మనం తెసలోనికి పత్రిక మీద ధ్యానం చేస్తున్నాం కాబట్టి ఎక్కువగా తెసలోనికి పత్రిక మీదే ఆ 2వ అధ్యాయం మీదే మనం మాట్లాడుకుంటాం. అవసరాన్ని బట్టి కొన్ని క్రాస్ రిఫరెన్స్ కి బయటకు వెళ్తా ఉన్నా మీరు తెసలోనికి మొదటి పత్రిక మీదే ఆ 2వ అధ్యాయం మీదే మనసు పెట్టాలని జ్ఞాపకం చేస్తున్నాను. ఆయన 2వ వచనం అంటున్నాడు, ఎంతో పోరాటంతో దేవుని సువార్తను మీకు బోధించుటకై మన దేవుని యందు ధైర్యం తెచ్చుకుంటమే. కాబట్టి దేవుణ్ణి బట్టి ధైర్యం తెచ్చుకోవటం. ఈ పరిచర్య నాది కాదు, ఈ రాజ్యం నాది కాదు, నేనేదో కష్టపడుతున్నాను అని కాదు. ఇది ఆయన పరిచర్య, ఇది ఆయన రాజ్యం, నేను ఆయన సేవకుణ్ణి, నన్ను ఆయన అపాయింట్ చేశాడు, ఆయన నాకు అధికారం ఇచ్చాడు, కాబట్టి ఆయన పంపిస్తున్నాడు. నేను ఆయన రాయబారిగా ఆయన ప్రతినిధిగా ఆ పరిచర్యకి వెళ్తా ఉన్నాను అని మనం ఎప్పుడూ కూడా ఆయన బట్టి ధైర్యం తెచ్చుకోవాలట. పౌలు దేవుని బట్టి ధైర్యం తెచ్చుకున్నాడు, దేవుని బట్టి ధైర్యం తెచ్చుకున్నాడు. పౌలు భక్తుడు మిగతా సంఘాలకు కూడా ఈ విషయాలే మాట్లాడుతున్నాడు. నేను పరిచర్య చేస్తా ఉన్నాను, పరిస్థితులు అనుకూలంగా లేవు, కాబట్టి సంఘమ మీరు నేను ధైర్యంగా మాట్లాడాలి, నేను మాట్లాడాల్సినట్టుగా మాట్లాడాలి, నేను ధైర్యంగా నిలబడాలి, మీరు నా కొరకు ప్రార్థన చేయండి అని ఎఫెసి సంఘాన్ని కోరుతా ఉన్నాడు. ఎఫెసీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 19-20 వచనాలు మనం చదివితే, మరియు నేను దేని నిమిత్తం రాయబారిన సంఖ్యలలో ఉన్నానో ఆ సువార్త మర్మము ధైర్యముగా తెలియజేయుటకు నేను మాట్లాడా నోరు తెరిచినప్పుడు దానిని గురించి నేను మాట్లాడవలసినట్టుగా ధైర్యముతో మాట్లాడుటకు వాక్శక్తి నాకు అనుగ్రహింపబడినట్లు నా నిమిత్తం పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేర్చు మలకువగా ఉండండి. నేను ధైర్యంగా మాట్లాడాలి, నేను ధైర్యంగా నిలబడాలి, నాకు ధైర్యం కావాలి, మీరు నా కొరకు ప్రార్థన చేయండి. పిల్లరా, చాలా ప్రాముఖ్యమైన మాట మనం సేవ చేయడానికి సువార్తను అందించడానికి మనకు కావలసింది ఖచ్చితంగా ధైర్యాన్ని మనం సంపాదించుకోవాలి. ఇప్పటికే జరుగుతున్న మోసం ఏంటంటే ఎక్కడో మారుమూల ప్రాంతంలో, అక్కడ యూపీలోనో ఒరిస్సాలోనో ఎక్కడో ఒక చోట 140 కోట్ల భారతదేశంలో 28 దేశాలతో సమానం, 28 రాష్ట్రాలు కూడా ఎక్కడో చిన్నది వ్యతిరేకత వస్తే దాన్ని సోషల్ మీడియాలో కావాలని చెప్పి తిప్పుతున్నారు. ఎందుకు సోషల్ మీడియాలో కావాలని చెప్పి తిప్పుతున్నారంటే మనల్ని భయపెట్టడం కొరకు, సేవను కుంటుపరచడం కొరకు, సేవకులను బెదిరించడం కొరకు, భయపెట్టడం కొరకు. కాబట్టి అట్లాగే ఇంట్లో కూర్చొని చూస్తూ ఉంటే ఏదో అయిపోతుంది, ఏదో అయిపోతుంది, క్రైస్తవ్యాన్ని హింసించేస్తున్నారు, మనం జాగ్రత్తగా ఉండాలని చెప్పి ఏమీ చేయకుండా ఉన్న మనం ఇంకేమీ చేయడానికి కూడా ధైర్యం లేకుండా పక్కన కూర్చున్న పరిస్థితి. కానీ పిల్లలు, ఇది ఆత్మీయ పోరాటం. ఆది సంఘంలో భయంకరమైన హింసలు వచ్చాయి. దశలోనికి సంఘాన్ని హింసలు మధ్య కట్టాడు ఆయన. దశలోనికి సంఘానికి సువార్త ప్రకటించడానికి చాలా పర్సిక్యూషన్ ఎదుర్కోవాల్సి వచ్చింది. అయినా సరే వారు ఇది మనుషులతో పోరాటం కాదు, ఇది చీకటితో పోరాటం, దురాత్మలతో పోరాటం, శత్రువుతో పోరాటం అని వారు అర్థం చేసుకుని ప్రార్థనా సహాయం కోరారు. వారు ప్రార్థించుకున్నారు, వారు దేవుని బట్టి ధైర్యం తెచ్చుకున్నారు. మనలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాడు కంటే గొప్పవాడు కాబట్టి దేవుని ఆత్మ, ధైర్యం కలిగిన ఆత్మ, తిరుగుతనం గల ఆత్మ కాదు, ఆయన మనలో ఉన్నాడు అని వారు ధైర్యం తెచ్చుకున్నారు. కావున ప్రియులారా, మనం ఖచ్చితంగా ప్రార్థనాపూర్వకంగానే పరిచర్యలో పాల్గొనాలి. అయితే ఉన్న పరిస్థితులను బట్టి మనం ఏ మెథడ్ లో వెళ్తే బాగుంటుందో, ఏ మెథడ్ లో వెళ్తే ప్రభావవంతంగా పరిచయం జరుగుతుందో అని మెథడ్ మార్చుకోవాలి కానీ, స్ట్రాటజీ మార్చుకోవాలి కానీ, అవసరమైన స్ట్రాటజీని అడాప్ట్ చేసుకోవాలి కానీ, కావాలని చెప్పి వెళ్ళి ఇబ్బంది పడాలి అని అని మాత్రం కాదు ఈ మాటలు చెప్పడం వల్ల కల ఉద్దేశం. అలాగని చెప్పి ఆగిపోకూడదు, ఖచ్చితంగా వెళ్ళాలి, మెథడ్ మార్చుకోవాలి. కాబట్టి ఏదో ఇప్పుడు పరిస్థితి కాదు, ఎప్పుడు సువార్తకి ఆటంకాలు ఉన్నాయి, ఎప్పుడు సువార్తను శత్రువు అడ్డుకుంటూనే ఉన్నాడు. మనం దేవుణ్ణి బట్టి ధైర్యం తెచ్చుకోవాలి. ఇది ఎస్ఎఫ్జే పరిచయలో నా సాక్ష్యం కూడా. మొట్టమొదటిగానే పోలీసులు సువార్త ప్రకటించొచ్చా, ఉద్యోగం చేసుకుంటూ సేవ చేయొచ్చా, ఉద్యోగస్తులు సేవ చేయకూడదు కదా, ఇది మొదటి రోజు నుంచి కనబడుతున్న మాట. మరి ఆయనేమో సువార్త ప్రకటించు అంటాడు, ఆయనేమో పరిచర్య చేయి అంటాడు. చట్టం పరిచర్య చేయకూడదు, సువార్త ప్రకటించకూడదు అంటుంది. ఎవరి మాట వినాలి? దేవుడి మాట వినాలా, మనుషుల మాట వినాలా? కాబట్టి ఎవరికి లోబడాలి, ఎవరికి భయపడాలి, ఎవరికి భయపడాలి? అందుకే మత్తయి సువార్త 10వ అధ్యాయంలో ఆయన పరిచర్యకి పంపిస్తూ ఉన్నప్పుడు, వారు మిమ్మల్ని హింసిస్తారు, వారు మిమ్మల్ని కొడతారు, వారు మిమ్మల్ని చెడమాట పలుకుతారు, అయినా సరే మీరు ఆ పట్టణాలు వదిలేసి వేరే పట్టణానికి వెళ్ళిపోండి, మీరు నన్ను ఎట్లాగైతే నన్నే దెయ్యాలు తదిపతి, దెయ్యాలు జబులు తదిపతి అన్నారు, మీరు శిష్యులు మిమ్మల్ని కూడా అంటారు అని మాటలు చెప్తూ ఒక మాట అంటాడు ఆయన, ఒక మాట అంటాడు ఆయన, మీరు ఒప్పుకోవాలి. మత్తయి సువార్త 10వ అధ్యాయము 32-33 మనుషులు ఎదుట నన్ను ఒప్పుకునివాడెవడో పరలోకమందు నా తండ్రి ఎదుట నేను వాడిని ఒప్పుకొందును. మనుషులు ఎదుట ఎవడు నన్ను ఎరగననో వాణిని పరలోకమందున్న నా తండ్రి ఎదుట నేనును ఎరగను అందును అన్నాడు. ఒప్పుకోవాలి, బహాటంగా ఒప్పుకోవాలి, నేను క్రైస్తవుని అని మీరు ఒప్పుకోవాలి, ఒప్పుకోకపోతే నేను కూడా ఒప్పుకోను అన్నాడు. 28వ వచనంలో అంటాడు, మీరు చంపుతారు అని భయపడొద్దు, మనుషులు ఒకవేళ మిమ్మల్ని చంపితే మీ శరీరాన్ని చంపుతారు. మీరు ఒకవేళ భయపడాల్సి వస్తే నాకెక్కువ భయపడాలి, ఎందుకు భయపడాలి, నేనైతే శరీరాన్ని ఆత్మను రెండింటినీ కలిపి నరకమును నశింపజేస్తాను. చావు రాదు, అగ్ని ఆరదు, పురుగు చావదు, ఎవరికి భయపడాలి, నాకు భయపడాలి మీరు అని మాట్లాడతాడు ఆయన, యేసుక్రీస్తు ప్రభు యొక్క బోధలు. కావున ప్రిల్లరా, మనం సువార్త ప్రకటించడం ఆజ్ఞ, గ్రేట్ కమిషన్. మనం బోధ చేయటం ఆజ్ఞలో భాగం. అది మార్కు సువార్త 16వ అధ్యాయం 15వ వచనంలో మీరు సర్వలోకానికి వెళ్లి సువార్తను ప్రకటించండి అన్నాడు ఆయన. మత్తయి సువార్త 28వ అధ్యాయం 20వ వచనంలో నేను మీకు ఏ ఏ సంగతులు ఆజ్ఞాపించుతునో వాటన్నిటినీ గైకొనమని బోధించండి అన్నాడు. కాబట్టి ప్రీచింగ్, సువార్త, టీచింగ్, బోధ రెండు చాలా అవసరం. రెండిటికి వ్యతిరేకతలు ఉన్నాయి, రెండిటి దగ్గర ధైర్యం తెచ్చుకోవాలి. ధైర్యం తెచ్చుకోవడానికి దేవుడి వైపు చూడాలి, పరిస్థితుల వైపు కాదు, వ్యతిరేకతల వైపు కాదు. పోలీస్ డిపార్ట్మెంట్ లో పరిచర్య చేయకూడదు, పోలీస్ డిపార్ట్మెంట్ లో పరిచర్య చేస్తే ఉద్యోగం పోతుంది, అలిగేషన్ వస్తుంది, రకరకాల భయం పుట్టించే మాటలు వినబడతా ఉన్నా నిజంగా దేవుడు ఆయన వాక్యానుసారంగా వెళ్తే ఆశ్చర్య కార్యాలు చేస్తారు. కాబట్టి ఇనీషియల్ డేస్ లోనే పోలీస్ అకాడమీలోనే ప్రార్థనా సహవాసాన్ని కట్టడానికి, పోలీస్ అకాడమీలోనే 40 మందిని సమకూర్చి ప్రార్థన జరిగించడానికి, అది వివేకంగా ఒక మారు ఒక పక్క లోకి ఖాళీ స్థలానికి వెళ్ళి అక్కడ కూర్చొని గట్టిగా చెప్పకూడదు, గట్టిగా పాటలు పాడుతూ అన్నట్టుగా కాకుండా, మిగతా వాళ్ళకి డిస్టర్బెన్స్ కాకుండా, ఎవరైనా చూస్తే వారు ప్రార్థన చేసుకుంటున్నారు అని వారు వారే మౌనంగా ఉండేటట్టుగా, మనం గట్టిగా పాటలు పాడుతూ ఉంటే వారు కూడా ఏదో ఒక డిస్టర్బెన్స్ చేసే రీతిలో కాకుండా డీసెంట్ గా ఆర్గనైజ్డ్ గా అట్లాగా చేయడానికి ప్రభు సహాయం చేశారు. ఇప్పటికే ముమ్మరంగా 275 సహవాసాలు పోలీస్ డిపార్ట్మెంట్ లో, ఇతర శాఖల్లో అనుదిన ఆరాధన జరుగుతూ ఉన్న సోషల్ మీడియాని మనం అందులో సోషల్ మీడియా జోలికి వెళ్లకుండా వివేకంగా చేయాలి చేయాలి, కానీ భయపడకూడదు భయపడకూడదు, అలాగే వివేకంగా చేయాలి, జ్ఞానయుక్తంగా చేయాలి. పౌలు అదే మాట మాట్లాడుతూ ఉన్నాడు. కాబట్టి మంచి సేవకుడుగా, మాదిరి సేవకుడుగా పౌలు తెసలోనికి సంఘానికి ఎలా పరిచయం చేశాడంటే, ఆయన గొప్ప పోరాటంతో, ఎంతో పోరాటంతో సువార్తను ధైర్యముగా దేవుణ్ణి బట్టి ధైర్యం తెచ్చుకొని వ్యతిరేకతల మధ్య సువార్తను అందించినట్లుగా మనం చూడగలం. కాబట్టి ఏ కోసాన ఏ కారణాన నాకు కుదరదండి, మా పరిస్థితులు వేరండి, ఇక్కడ అవదండి అని చెప్పడానికి వీల్లేదు. ప్రస్తుతానికి క్యాలెండర్ పరిచయం జరుగుతూ ఉంది. క్యాలెండర్ పరిచయం దగ్గర ప్రస్తుతానికి క్యాలెండర్ పరిచయం జరుగుతూ ఉంది. క్యాలెండర్ పరిచయం దగ్గర కూడా మనకు వచ్చే భయం ఏంటంటే, ఏదన్నా అయిపోతుంది ఏమని, ఏమైపోతుంది, ఏమవుతుంది. దుష్టుడు మాత్రం భయపడతాడు. మీ ఇయర్ క్యాలెండర్ తీసుకుని వెళ్ళి సహక్రైస్తవుడిని కలిసి పలకరించడానికి ఏమైపోతుంది, ఏమైనా అయిపోతుందేమో అన్న భయం. ఏమైపోదు, మనం చేయాలనుకున్న పని మనుషులు కలుసుకోవాలి, నామకార్థ ఉద్యోగస్తులను కలుసుకోవాలి, వారిని ప్రోత్సహించాలి, వారిని ఆరాధనకు ఆహ్వానించాలి. ఏం చేయకూడదు, ఆఫీసులకు వెళ్తున్నప్పుడు మనం దాని ఏదో ఒక బైబిల్ పట్టుకోను అక్కడికి వెళ్ళి ప్రార్థన చేయడము అట్లా కాకుండా క్యాజువల్ గా న్యూఇయర్ క్యాలెండర్ తీసుకుని వెళ్ళి కలిసి పలకరించి రావటం చిన్న పని, ప్రభావవంతమైన పని. అక్కడ ఒకవేళ భయపడదా కూర్చుంటే వాక్యపు వెలుగులో మనం ఎంతవరకు సరిగ్గా చేస్తున్నాం, పరీక్ష చేసుకోవడం మంచిది. ఎప్పుడూ ఉన్నాయి ఈ పరిస్థితులు. కాబట్టి ఖచ్చితంగా మనం సువార్త ప్రకటించాల్సిందే, బోధించాల్సిందే, ధైర్యం తెచ్చుకోవాల్సిందే, తిరుగుతనాన్ని జయించాల్సిందే. దాని రెండవ అధ్యాయం చదువుతా ఉన్నా. రెండవ అధ్యాయము రెండవ విషయాన్ని మనం చదివితే పౌలు మరొక మాట జ్ఞాపకం చేస్తున్నాడు. ఎట్లా బోధించాడు, ఎట్లా బోధించాడు అంటే ఆయన యథార్థమైన ప్రవర్తనతో బోధించినట్లుగా మనం చూడగలం. మూడవ వచనం తెసలోనిక మొదటి పత్రిక 2:3. ఎలా అనగా, మా బోధ కపటమైనది కాదు, అపవిత్రమైనది కాదు, మోసయుక్తమైనది కాదు, యథార్థముగా ఆయన బోధ చేసినట్టుగా వాక్యంలో మనం చూడగలుగుతా ఉన్నాం. మా బోధ కపటమైనది కాదు, అపవిత్రమైనది కాదు, మోసయుక్తమైనది కాదు. చాలా మాదిరి సేవ పౌలు సేవకుడి దగ్గర మనం చూడగలం. ఏదో లేనిపోని అబద్ధాలు చెప్పడం కాదు. కొన్నిసార్లు సాక్ష్యాలు చెప్తున్నప్పుడు కూడా వినేవారు ప్రభువు నమ్ముకోవాలి కాబట్టి కొంత ఎగ్జాగరేషన్, జరగనది జరిగినట్టుగా, కొంచెం జరిగితే చాలా గొప్ప కార్యాలు జరిగినట్టుగా లేనిపోని విషయాలు చెప్పటం వల్ల దేవుడు కూడా ఆ సాక్ష్యాన్ని ఆశీర్వదించడు, ఆ వ్యక్తిని వాడుకోడు. కాబట్టి అపోస్తలు ఏవి మా కనులు చూశాయో, వేటిని మా చేతులు తాకాయో, వాటిని మా అనుభవాల నుంచే, మేము చూసిన విషయాలే, మేమేదో కలిపి చేరపడం కాదు, లేనిది చెప్పడం కాదు. కాబట్టి ఎంతమాత్రం పరిచయంలో కపటం మంచిది కాదు, కన్నింగ్నెస్ ఎంతమాత్రం మంచిది కాదు, అపవిత్రత, ఎర్రర్స్, మోసయుక్తముగా బోధించటం, వారు ఏదో రకంగా ఒప్పించాలి, నమ్మించాలి. కాబట్టి ఏదో చెప్తాను, అది వారు కూడా యాక్సెప్ట్ చేయలేరు, దేవుడు కూడా దాన్ని వాడుకోడు, అలాంటి పరిచయం వాడుకోడు. కాబట్టి మనం ఏం నేర్చుకుంటున్నామంటే, మన బోధలో కపటం ఉండకూడదు, మన బోధలో ఎర్రర్స్ ఉండకూడదు, అపవిత్రత ఉండకూడదు, మోసం ఉండకూడదు. ఇది తెసలోనిక సంఘంతోటే కాదు, కొరింథీ సంఘంతో మాట్లాడుతూ కూడా ఆయన ఈ మాటలు జ్ఞాపకం చేస్తున్నాడు. 2వ పత్రిక కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం మొదటి వచనం 2వ వచనాన్ని చదివితే, కాబట్టి ఈ పరిచర్య పొందినందున కరుణింపబడిన వారమై అధైర్యపడము. అయితే కుయుక్తిగా నడుచుకొనక దేవుని వాక్యాన్ని వంచనగా బోధించక సత్యమును ప్రత్యక్షపరచుట వలన ప్రతి మనుషుని మనస్సాక్షి ఎదుట మమ్మను మేమే దేవుని సముఖమందు మెప్పించుకొనుచు అవమానకరమైన రహస్య కార్యాలను విసర్జించి ఉన్నాము అన్నాడు. కాబట్టి ఆయన కొరింది సంఘానికి పరిచయం చేసినప్పుడు కూడా ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా కుయుక్తి లేదు, వంచన లేదు, కుయుక్తి లేదు, వంచన లేదు, ఏదో ఒకటి చెప్పడానికి ట్రై చేయలేదు, ఏదో ఒకటి చెప్పడానికి ట్రై చేయలేదు. ప్రస్తుతానికి గతంలో శనివారం ఉదయకాలం సాక్ష్యాలు పంచుకోమనేవాళ్ళు, ఇప్పుడు మనం వేరు వేరు షెడ్యూల్స్ వల్ల సాక్ష్యాలు ఆల్మోస్ట్ అందరూ పంచుకున్నారు కాబట్టి సాక్ష్యాలు తీసేసాం. ఇప్పుడు సాక్ష్యాలు పంచుకున్నప్పుడు ఒకటే మాట నేను ప్రతిసారి జ్ఞాపకం చేసేవాడిని, చెప్పండి కానీ అబద్ధాలు చెప్పొద్దు, జరగనివి జరిగినట్టుగా చెప్పొద్దు, ఏదో మనుషులు మారిపోవాలని చెప్పి కల్పించి చెప్పొద్దు, ఎగ్జాగరేట్ చేసి చెప్పొద్దు, ఏది జరిగిందో అదే చెప్పండి, దేవుడు మీ జీవితంలో ఏం చేశాడు అదే చెప్పండి, ఎట్లా నమ్ముకున్నారు చెప్పండి, నమ్ముకొని ఏం మార్చుకున్నారు చెప్పండి, మార్చుకొని ఇప్పుడు ఏమి పాటిస్తున్నారు చెప్పండి, అంతవరకే, లేని మాత్రం చెప్పొద్దు, లేని మాత్రం చెప్పొద్దు. పౌలు సేవ చేస్తున్న అందరికి సేవ చేయాల్సిన సంఘానికి నేర్పిస్తున్నారంటే ఇది కపటం లేదా అపవిత్రత లేదా మోసం. ఈ మాటలు ఎవరి? సాతానివి. యోహాను సువార్త 8:44 వాడు అబద్ధమాడతాడు, వాడు అబద్ధానికి జనకుడు, వాడి స్వభావమే అబద్ధం. వాళ్ళు సత్యం ఉండదు, వాళ్ళు సత్యం ఉండదు. మనం పరీక్ష చేసుకుందాం, మనం సత్యాన్ని బోధిస్తున్నావా, మనం ఉన్నది ఉన్నట్టుగానే బోధిస్తున్నావా. మొదటి 2 వచనాల్లో బోధించాలి, ధైర్యంగా బోధించాలి, వ్యతిరేకతలున్న బోధించాలి, వివేకంగా బోధించాలి. బాగుంది. ఎలా బోధించాలి? వీటిని బోధించాలంటే ఉన్నవి ఉన్నట్టుగా, ఏమాత్రం కపటం లేకుండా, వంచన లేకుండా, మోసం లేకుండా, అబద్ధాలు లేకుండా, ఉన్నవి ఉన్నట్టుగా మనం బోధించాలి అని కూడా మనం చూడగలుగుతున్నాం. అట్లాగే 2 కొరింథీ పత్రిక 2:17 2:17 మేము దేవుని వాక్యాన్ని కలిపి చెలిపడి అనేకుల వలె ఉండక నిష్కాపాఠ్యము గలవారమును దేవుని వలన నియమింపబడిన వారమునై ఉండి క్రీస్తునందు దేవుని ఎదుట బోధి. రెండవ అధ్యాయంలో కూడా ఆ విషయాలు మాట్లాడుతున్నాడు. మేము ఎలాంటి కపటం లేకుండా జాగ్రత్త పడుతున్నాం, ఎలాంటి కపటం లేకుండా బోధిస్తున్నాం. దేవుడు మాకు సాక్షి, ఆయన ముందు నిలిచి బోధిస్తా ఉన్నాం, ఆయన ముందు నిలిచి బోధిస్తా ఉన్నాం. దయచేసి, పిలిచిన వాడు దేవుడు, ప్రకటించేది దేవుడు వాక్యం, బోధించేది దేవుడి సంఘానికి. మనం దేవుడు చెప్పినట్టుగానే చేసి దేవుని కార్యాన్ని చూడగలం, కానీ మన సొంత తెలివితేటలు వాడి, మన సొంత తెలివితేటలు వాడి ఏదో ఒకటి నమ్మించడం కొరకు చెప్పేది కాదు. కాబట్టి ఒకవేళ ఏమైనా లేనిది కలిపి మనం చెప్పాల్సి వస్తుంది అంటే శత్రువు వాడుకుంటున్నాడు, దుష్టుడు పనిచేస్తున్నాడు అన్న విషయాన్ని అర్థం చేసుకుందాం. మొదటి మాట, ఏదేమైనా సరే మనం బోధించాలి. రెండవ మాట, ఏది బోధించినా ఆ మోసం లేకుండా, కపటం లేకుండా, యథార్థంగా సత్యాన్ని మాత్రమే మనం ఉన్నవి ఉన్నట్టుగానే మనం బోధించే బద్ధులమై ఉన్నామని ఈ పోర్షన్లో చూడగలుగుతున్నాం. మూడవ క్యారెక్టర్, ఎట్లా బోధ చేయాలి, బోధకునికి ఉండాల్సిన లక్షణాలు ఏమిటి అన్న ప్రశ్న దగ్గర మూడవ క్యారెక్టర్ 4 వచనం సువార్తను మాకు అప్పగించుటకు యోగ్యులమని దేవుని వలన ఎంచబడిన వారమై మనుషులను సంతోషపెట్టువారము కనుక మన హృదయాన్ని పరీక్షించు దేవుణ్ణి సంతోషపెట్టువారమై బోధించుచున్నాము. బోధ దగ్గర చాలా ప్రాముఖ్యమైన మాట ఎవరిని సంతోష పెట్టడానికి, ఎవరిని సంతోష పెట్టడానికి మనం బోధిస్తున్నాము అన్నది కూడా ఎరగటం చాలా ప్రాముఖ్యంగా వాక్యంలో చూడగలుగుతున్నాం. మనుషుల మెప్పు కొరకు కాదు, పొగడ్తల కొరకు కాదు, చప్పట్ల కొరకు కాదు, ప్రశంసల కొరకు కాదు, శాలువాల కొరకు కాదు, ఈవెన్ వారిచ్చే కానుక కోసం కాదు. ఎన్నడూ వాక్యం బోధిస్తే హెచ్చరిక కలగ, బుద్ధి కలగ, దిద్దుబాటు కలగ, మార్పు కలగ వారి హృదయంలో పొడవబడాలి. అలాగని చెప్పి తిట్టమని కాదు, అలాగని చెప్పి ఏదో పౌరుషమైన పదజాలాలు వాడాలని కూడా కాదు. ఎన్నడూ కూడా దేవుని ముందు నిలబడి నేను బోధిస్తా ఉన్నాను, నా బోధ మనుషులను సంతోష పెట్టేటట్టుగా కాదు. మనుషుల కొరకు పౌలు 2 తిమోతి పత్రికలు రాస్తున్నాడు. జనులు దురద చెవులు గలవారు, దురద చెవులు గలవారు 4వ అధ్యాయం రాస్తున్నాడు. హితబోధన సహించరు, వారికి అనుకూలమైన బోధ, వారికి కథలు పిట్ట కథలు, చెప్పుడు కథలు, కల్పనా కథలు అనుకూలమైన బోధ. వాళ్ళకి ఏ అవసరాలు ఉన్నాయో అవసరాలన్నీ దేవుడు తీరుస్తాడు, నా జీవితంలో కూడా తీర్చాడు అని ఆశీర్వాదాల బోధ, మేలులు దీవెనల మీద మనసు పుట్టించే బోధ. వాళ్ళు ఆల్రెడీ ఆ మైండ్ తోటే సంఘంలోకి వచ్చారు. బోధ అన్నది దయచేసి అర్థం చేసుకోవాల్సింది, సంఘంలో జరగాలి, సువార్త లోకంలో జరగాలి. తెసలోనిక పత్రికలో 2వ అధ్యాయంలో సంఘంలో ఎట్లా బోధించాలన్న విషయాలే ఆయన మాట్లాడుతున్నాడు. దేవుని సంఘంలో దేవుడు శిరసుగా ఉండగా, దేవుడు మనకిచ్చిన తన కృపావరాలను బట్టి దేవుని సంఘానికి అవసరమైన విషయాలు బోధిస్తున్నప్పుడు ఎట్లా బోధించాలి, ఏ విధముగా కూడా కపటం, మోసం, అసత్యం, అబద్ధం వాటికి ఏమాత్రం తావు లేకుండా బోధిద్దాం. అలాగే 4వ వచనంలో చదువుతున్న మాట, వాళ్ళ మెప్పు కొరకు కాదు. చాలాసార్లు నా మటుకు నేను ఈ వాక్యం ద్వారా ఎంతగానో జాగ్రత్త పడతా ఉంటాను. నన్ను వారందరూ కూడా 2వసారి కూడా మీరే రావాలండి, మీరు వచ్చి మాకు మళ్ళా వాక్యం చెప్పాలి. నెక్స్ట్ మాకున్న అకేషన్స్ లో మిమ్మల్ని మేము గెస్ట్ స్పీకర్ గా పిలుస్తాము అని వారు పిలవాలని కాదు. మరొకసారి ఈ సంఘానికి రాకపోవచ్చు కాక, ఇదే ఈ సంఘంలో చివరిసారి వాక్యం చెప్పడం కావచ్చు కాక, దేవుడు ఏది చెప్పమన్నాడు అది సంఘక్షేమం కొరకు అందరూ యాక్సెప్ట్ చేయకపోయినా, ఎవరో కొంతమంది దేవుని వాక్యాన్ని ప్రేమించేవారు బైబిల్ గ్రంథాన్ని ఇలా చదవాలా, వాక్య సత్యాలు ఇలా ఉంటాయని వాక్యాన్ని ఉన్నది ఉన్నట్టుగా తీసుకోవడానికి ఇష్టపడేవారు ఉంటారు. వాళ్ళ మేలు కొరకు తప్పకుండా ఈ విషయాలు చెప్పాలని, డబ్బు కోసం మాట్లాడుతున్నప్పుడు చాలా రివర్సల్ ఉంటది ప్రసంగం. అందరేమో యెహోవా ఆశీర్వాదం ఐశ్వర్యం ఇస్తుందని చెప్పి ఎక్కడో పాత నిబంధన గ్రంథంలో అది ఏ ఐశ్వర్యము అన్నదాన్ని మాట్లాడకుండా, ఐశ్వర్యం అంటే మనకు తెలిసిన డబ్బులు అని బోధిస్తా ఉంటే ధనవంతుడు పరలోక రాజ్యంలో ప్రవేశించుట ఎంతో దుర్లభం. ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలం. ఏ సేవకుడు దేవుణ్ణి సిరిని సేవించలేరు, ఒకరినే సేవించాలి. నువ్వు డబ్బుకు దాసుడివా, ధనానికి దాసుడివా అన్నది మనం పాట రూపంలో కూడా ఆ సందేశాన్ని అందుబాటులో తీసుకురావడానికి ప్రభు సహాయం చేశారు. మేబీ నా మటుకు నేను మంచి జనాన్ని ఆకర్షించుకునే బోధకుడు అని పిలిపించుకోవడానికి ఎన్నడూ ట్రై చేయలేదు, ఎన్నడూ ప్రయత్నం చేయట్లేదు. నిన్న హైదరాబాద్ లో కూడా మహాపట్నం 1000 మందిని వారు గ్యాదర్ చేయగలిగారు, 7 సహవాసాలుగా విస్తరించారు, 7 సహవాసాలు అట్లా పనిచేస్తున్నారు. ఏం చెప్పాలి, అందరికీ భలే ఉంది, ఈ సహవాసంలో కలిస్తే మాకు లాభాలు కలుగుతాయి అన్నట్టుగా బోధించాల. ఎంతమాత్రం కాదు, ఎస్తేరు గ్రంథం 4వ అధ్యాయం 16వచనం దేవుడు మాట్లాడమంటున్నాడు, నువ్వు మాట్లాడకుండా ఒళ్ళు దాచుకుంటే నీవును నీ ఇంటి వారును నశిస్తారు. నీకు ఆశీర్వాదం కాదు, నీ వంశం సమూలంగా నాశనం అయిపోతే పుట్టగతులు లేకుండా పోతావు. అది అక్కడున్న మాట. కాబట్టి నువ్వు నిలబడాలి. ఈ సమయాన్ని బట్టి రాజ్యానికి వచ్చావేమో, వాక్యంలో ఉన్నది. ఏం చేద్దాం, దాన్ని ఎట్లా ట్విస్ట్ చేద్దాం, ఎట్లా అనుకూలంగా మారుద్దాం? మార్చడానికి లేదు. వాక్యాన్ని వాక్యంగా, మోసం లేకుండా, కపటం లేకుండా, వంచన లేకుండా, వక్రీకరించకుండా, అర్థమయ్యే రీతిలో బతిమాలుతూ బుజగిస్తూ ఏదో రకంగా, బాబు వాక్యం ఎట్లా ఉంది, మరి ఏం చేద్దాం, ఏం చేద్దాం, వాక్యానుసారంగా వెళ్దాం, అది మనకు మంచిది అని చెప్పడానికే ప్రయత్నం. కాబట్టి ఎన్నడు మనుషుల మెప్పు కొరకు బోధించకూడదు అని వాక్యం ద్వారా హెచ్చరిక పొందుతా ఉన్నాం. గలతీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయ 10వ వచనంలో గలతీ సంఘంలో పౌలు ఆ జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. గలతీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయ 10వ వచనంలో ఇప్పుడు నేను మనుషుల దయను సంపాదించుకుని చూచుచున్నానా, దేవుని దయను సంపాదించుకుని చూచుచున్నానా, నేను మనుషులను సంతోషపెట్టుకోరుచున్నానా, నేనెప్పటికీ మనుషులను సంతోషపెట్టువాడనైతే క్రీస్తు దాసుడును కాకయే పోదును. రెండు కుదరదు. మనుషులు మనసు కల్మషమైంది, లేదా వాత వేయబడింది. వాత వేయబడిన మనస్సాక్షితో వారు సత్యాన్ని తీసుకోవడానికి సిద్ధంగా లేరు, అబద్ధాన్ని మాత్రం హత్తుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. కాబట్టి వాక్యాన్ని బోధిస్తే తిమోతి మొదటి పత్రిక 3:16లో ఖండించు, గద్దించు, వాక్యంతో బుద్ధి చెప్పు, దిద్దుబాటు చేయి. వాక్యం వింటే హృదయంలో పొడవబడాలి. వాక్యం ప్రతి కల్మషాన్ని కడిగే సబ్బు. వాక్యం బండను బద్దలు చేయి సుత్తే అని వాక్యం చెప్తా ఉన్నప్పుడు వాక్యాన్ని మనుషుల మెప్పు కోసం కాదు, దేవుడు ఎలా చెప్పాడు అలా ఉందాం. యోవేలు గ్రంథంలోను, ఆమోసు గ్రంథంలోను, జకరియా గ్రంథంలోను ప్రవక్తలు వారికి ఏమని బోధించారంటే, దేవుని ప్రవక్తలు వారికి బోధ చేస్తే యోనా గ్రంథంలోను వాళ్ళు ఉపవాసం ఉన్నారు, వాళ్ళు పశ్చాత్తాపడ్డారు, వారు గోనుపట్లు కట్టుకున్నారు, వారు దిద్దుబాటు చేసుకోవడానికి ఇష్టపడ్డారు, మాది తప్పు, మేము సరిగ్గా లేము, మమ్మల్ని క్షమించమని చెప్పి ప్రభు పాదాల మీద పడ్డారు. వాళ్ళ తప్పు వాళ్ళకి అర్థమైంది. వాక్యం వాళ్ళకి అర్థం వలె వాళ్ళ లోపాలను వాళ్ళకి చూపించింది. మనుషుల్ని సంతోషపెట్టేవారుగా కాక ఎన్నడూ మనం మనుషుల మెప్పు కొరకు, చప్పట్ల కొరకు, వ్యూస్ కొరకు, లైక్స్ కొరకు ఈ యూట్యూబ్ లో ఏం చేస్తున్నారంటే, ఒక నిమిషంలో థాట్ పంపించాలి, ఒక నిమిషంలో రీల్ పంపించాలి. ఏం చెప్తే ఒక నిమిషంలో ఏముంది, ఏదో ఒక వాళ్ళు నవ్వు ఇచ్చాడు వెళ్ళాలి, ఏదో ఒక వాళ్ళని ఆకర్షించి పోదా. మనుషులు మెప్పు కొరకు ఎవరు చూడాలి? మనుషులు చూడాలి. ఎవరు చూడాలి? మనుషులు మెచ్చుకోవాలి. మనుషులు మెప్పు కొరకు ఒకవేళ మీకు వాక్యాన్ని అందిస్తున్నవారు, మీ సహవాసాలు బోధిస్తున్నవారు వారు మనుషులు మెప్పించే బోధ ఏమైనా చేస్తా ఉంటే సహవాస నాయకులు జాగ్రత్త పడటం మంచిది. అది ఎంతమాత్రం వాక్యానుసారమైంది కాదు. మనం 3 సంగతులు చూడగలిగాం. ఆయన ఎన్ని వ్యతిరేకతలున్నా బోధిస్తా ఉన్నాడు. 2, ఎలా బోధిస్తున్నాడంటే ఏమాత్రం కపటం లేకుండా, ఏమాత్రం మోసం లేకుండా బోధిస్తున్నాడు. ఏ మోటివ్ తో బోధిస్తున్నారంటే దేవుణ్ణి సంతోషపెట్టాలి. దేవుడు చెప్పమన్నది పాజిటివ్ గా చెప్పాలి. నేను ఆయన రాయబారిని, ఆయన ఏం చెప్పమన్నాడు అదే చెప్పాలి. దావీ దగ్గరికి నాథాన ప్రవక్త చెప్పడానికి వచ్చాడు, ఏం చెప్పమన్నాడు? దావీదా నీకు కళ్ళెత్తి ఎక్కాయి అని చెప్పమన్నాడు. దావీ చంపేస్తాడు కదా, రాజు కోపం వస్తే నష్టం కదా, అవేం నాథాన్ని పట్టించుకోడు. ఆయన చెప్పమన్నాడు, నేను చెప్తున్నాను మరి, అంటే ఆయన చెప్పమన్నా నేను చెప్తున్నాను. దేవుడు సంతోషపడాలా, మనుషులు సంతోషపడాలా? యెషయా ప్రవక్త హిజ్కియా రాజు దగ్గరికి వచ్చాడు, ఏం చెప్పాలి? అయిపోయింది, నీ టైం అయిపోయింది, నువ్వు పెట్టే బెడ సర్దేసుకో, రెడీ అయిపోయి చెప్పాలి. అలాగే చెప్పాడు, ఏమి భయపడలా, ఏమి మోసంగా చెప్పలా. ఆయన ఎలా చెప్పమన్నాడు, నేను అది చెప్తున్నాను. దేవుడు ఏం చెప్పమన్నాడో అదే చెప్పాలి, ఏం రాయించాడు అదే చెప్పాలి. గ్రూప్ బైబుల్ స్టడీ చేస్తా ఉన్నాం, గ్రూప్ బైబుల్ స్టడీలో ఆత్మీయ అర్థాలకు వెళ్ళొద్దు అని అన్నాం. ఎందుకు ఆత్మీయ అర్థాలకు వెళ్ళొద్దు అంటే, ఆత్మీయ అర్థాలకు అంతు పొంతు ఏముంది, నీ ఇష్టం, ఎట్లాగైనా తీసుకుంటావు, ఎట్లాగైనా మార్చేసుకుంటావు, మాట్లాడితే వాక్యం రెండంచెలు గెలి కట్టుకో అంటావు. వద్దు, కాంటెక్స్ట్ ఏంటి, సందర్భం ఏంటి, అక్కడ ఏ ఉద్దేశంతో చెప్తున్నాడు, ఆథర్ ఇంటెన్షన్ ఏంటి, రచయిత యొక్క ఉద్దేశం ఏంటి, అది చూస్తే ఎలా పడితే అలా వాక్యం జరగదు. వాక్యం ఒకలాగే ఉంటుంది, ఒకటే ఇంటెన్షన్ ఉంటుంది, అక్కడ ఏముంది అది అక్కడే. అక్కడ ఒకవేళ ఆత్మీయ అర్థాన్ని తీసుకోవాల్సి వస్తే, ఆత్మీయ అర్థాన్ని తీసుకోవాల్సి వస్తే ఏమైనా అక్కడ ఏమన్నా ఆ క్లూ ఉందా, క్లూ ఉందా. విత్తనం అంటే విత్తనం కాదు, వాక్యం. అక్కడ విత్తు అనుకుమానంలో క్లూ ఉంది. మనం అక్కడ ఏమన్నా క్లూ ఉంటే ఆ క్లూ ద్వారా అలా తీసుకోవచ్చు. మనుషులు చెట్లుగా పోల్చాడు, క్లూ ఉంది కాబట్టి అక్కడ తీసుకోవచ్చు. ఇక మనం తీసుకోవాలంటే క్లూ ఉండాలి. క్లూ కూడా లేకుండా ఆత్మీయతలకు వెళ్ళొద్దు. చాలా మంది గ్రూప్ బైబుల్ స్టడీకి అడాప్ట్ అయ్యారు, ఇంకా కొంతమందికి నచ్చలే. ఎందుకు నచ్చలేదని, మీరు ఆత్మీయ అర్థాలు వద్దంటున్నారండి, మరి వద్దు. ఆత్మీయ అర్థాలే బైబిల్ అర్థం కావడానికి బదులు అపార్థం అయిపోయింది. క్లారిటీగా ఉన్న బైబిల్ కన్ఫ్యూజ్ అయిపోతున్నాం. వాక్యాన్ని ఒక అపోహకు వచ్చేసాం, ఒక అపోహ క్రియేట్ చేసాం. ఎందుకంటే బైబిల్ అర్థం కాదు. బైబిల్ అర్థం అవ్వాలి అంటే ఆయనకి దేవుడు రాత్రి కల్లో కనబడి మాట్లాడే ఒక మీనింగ్ చెప్పాలి. దానియేలు స్నేహితులకి రాజుకు వచ్చిన కలభావాన్ని చెప్పినట్టుగా దేవుడు చెప్పాలి. తెలుగు బైబులే అర్థం కాదు, తెలుగు బైబుల్ తెలుగులో చదివిన అర్థం కాదు. అట్లా చేసేసాం. ఈ గురు బైబుల్ స్టడీలో ఏముంది అక్కడ, అక్కడ ఏముంది అదే తీసుకుందాం, అక్కడ ఏం రాయబడితే తీసుకుందాం, దాన్ని అన్వయించుకుందాం, కష్టంగా ఉన్న తీసుకుందాం అని జాగ్రత్తపడతా ఉన్నాం. కాబట్టి పిల్లరా, మోసం వద్దు, కపటం వద్దు, ట్విస్టులు వద్దు, వాక్యాన్ని మరల్చొద్దు. అలాగే వాక్యాన్ని మనుషులు మెప్పు కొరకు, పొగడతల కొరకు, చప్పట్ల కొరకు కాదు, దేవుని యొక్క ఉద్దేశం ఏం చెప్పమన్నాడో అదే చెప్పడానికి ట్రై చేద్దాం. నాలుగవ విషయం ఎలా బోధించాలో రాయబడింది. నాలుగవ విషయం ఐదవ వచనం చదవాలి. తెసలోనిక మొదటి పత్రిక 2:5. మీరెరిగి ఉన్నట్టు మేము ఇచ్చకపు మాటలనైనను, ధనాపేక్షను కప్పిపెట్టు వేషమునైనను ఎన్నడూ వినియోగింపలేదు, ఇందుకు దేవుడే సాక్ష్యం. రెండు విషయాల్లో పౌలు చాలా జాగ్రత్త పడ్డాడు. ఒకటి, ఇచ్చకపు మాటలు అంటే ఏంటి, పొగడతలు మెప్పించటం, గొప్ప చేయటం, ఇచ్చకపు మాటలు, ఫ్లాటరింగ్ వర్డ్స్ విషయంలో చాలా జాగ్రత్త పడ్డాడు. అబద్ధ బోధకుల యొక్క లక్షణం ఏంటంటే వారి మాటలు ఎలా ఉంటాయంటే దంభపు మాటలు, ఇచ్చకపు మాటలు. వారు ఏమంటారు, చాకచక్యంగా మాట్లాడే మాటలు. 2 పేతురు పత్రిక 2:18 అందులో మొదటి వచనం నుంచి మాట్లాడుతూ ఉన్నాడు. మరియు అబద్ధ ప్రవక్తలు ప్రజల్లో ఉన్నారు, అటువలనే మీలోనూ అబద్ధ బోధకులుందురు. వీరు అబద్ధ ప్రవక్తలు, అబద్ధ బోధకుల కోసం మాట్లాడుతూ, వీరు ఎట్లాగా మాట్లాడతారట, ఎట్లాగా మాట్లాడతారు, 18 వీరు వ్యర్థమైన డంబపు మాటలు పలుకుచు. డంబపు మాటలు, ఫ్లాటరింగ్ వర్డ్స్, వ్యర్థమైన వాళ్ళు గొప్ప చేసుకునే మాటలు, లేదా వారు ఎవరితో వాక్యం చెప్తున్నారో వాళ్ళు పొగిడే మాటలు, వ్యర్థమైన డంబపు మాటలు. ఎన్నడూ మనం మనుషుల మెప్పు కొరకు, మనుషులు గణపరచడం కొరకు, లేదా మనుషులు ఎదుట మనమేదో గొప్ప సేవకులుగా, గొప్ప బోధకులుగా, చాలాసార్లు నా జీవితంలో కూడా, నా పరిచయంలో కూడా ప్రారంభ దినాల్లో ఇప్పుడు వాటిని అర్థం చేసుకున్నారు, చాలా మటుకు మార్చుకున్నారు. పోలీసులు ఊరకనే పొగడతలకు పడిపోతారు, పొగుడతారు కూడా. మమ్మల్ని పొగిడితే మేము సంతోషంగా ఉంటాం, అది వ్యవస్థ. దేవుని సంఘంలో పొగడతలకు తావులేదు, పొగడతలకు తావులేదు. పొగడతలకి సాతానే మోసపోయాడు, సాతాను పడగొట్టేవాడు కూడా. నిజంగా ఆత్మీయులు జరుగుతున్న పరిచయను బట్టి ఎన్నడు నా ముందు నా ముఖం మీద నువ్వు చాలా గొప్పడు అని గాని, గొప్ప సేవ చేస్తున్నావు గాని, వీరుడు సూర్యుడు అన్న మాటలు ఆత్మీయులు ఎప్పుడు నా ముందు చెప్పలా. దాన్ని బట్టి సంతోషించారు, స్తుతించారు. అయ్యా ఈ బిడ్డ పడిపోకూడదు, మోసపోకూడదు, మధ్యలో ఆగిపోకూడదు. కాబట్టి నేను పరిచర్య ప్రారంభించిన తర్వాత చాలా విషయాలు మార్చుకున్నా, చాలా విషయాలు నేర్చుకున్నా, బలహీనతను జయించగలిగా, కోపంగా మాట్లాడేవాడు వాడు అన్నిటిని జయించగలిగా. కారణం వెనకాల ప్రార్థన చేస్తున్నవారు, వెనకాల ప్రార్థన చేస్తున్నవారు. రెండవ మాట, ఎన్నడూ నేను పొగడలేదు, ఎన్నడు నన్ను పొగడడానికి నా ఆత్మీయులు సహోదరులు ఇష్టపడలేదు. నా రకాల ప్రార్థన చేశారు, మోసపోకూడదని ప్రార్థన చేశారు. కొంతమంది పొగిడే బ్యాచ్ ఉంటారు, ఆ పొగిడే బ్యాచ్ కి దండం పెట్టి ఎందుకు నన్ను పొగిడి పాడు చేస్తారు. డయాస్ మీద వాక్యం చెప్పడానికి పైకి పిలుస్తున్నప్పుడు కూడా ఎంతో గొప్ప సేవ చేస్తున్నారు, వచ్చి వాక్యం చెప్పండి అని పిలిచేదాకా నేను ఆగను. వాళ్ళ ఆ మాట అంతే నష్టం కాబట్టి ఆ మాటతో పిలిచేలోపు నేను నిలబడి, డయాస్ నిలబడి నాకు మైకి ఇచ్చేస్తే నేను చెప్పే చెప్పేసుకుని దిగిపోతానని చెప్పి నిలబడతా. లేకపోతే కింద వాళ్ళందరూ గట్టిగా చెప్పలు కొట్టడం, ఆ పై నుంచి నిలబడి వాళ్ళు ఏదో గొప్ప సేవ చేస్తున్నట్టుగా చెప్పడం, మనిషిని గొప్ప చేయడం పొగడతలు. వేదిక మీద నుంచి మనుషుల్ని పొగడ్డం కాని, పరిచర్య చేస్తున్న సేవకులను పొగడ్డం కాని, డంబపు మాటలు, ఇచ్చకపు మాటలు ఎన్నడూ నేను వినియోగించలేదు అని పౌలు ఆయన సేవ విషయాలు మాట్లాడుతూ ఉండగా మనల్ని మనం పరీక్ష చేసుకోవడం మంచిది. అందుకే ఆ ప్రమాదం అని చెప్పి ఫోటోలు వేయించట్లా, ప్రమాదం అని చెప్పి పేర్లు రాయిపించట్లా, ప్రమాదం అని చెప్పి డయాస్ మీద కుర్చీలు వేయించట్లా. ఇందులో పెద్దలందరూ వచ్చి పైన కూర్చోండి, పైన కూర్చొని ఏం చేయాలి, మేము పెద్ద సేవకులం అని చెప్పి ఫోజు కొట్టాలి పైన కూర్చొని. అవేమి అక్కర్లా, అవన్నీ మోసాలు మనకొద్దు, ఆ జాగ్రత్త పడతా ఉన్నాం. కాబట్టి పౌలు తెసలోనిక సంఘం చేస్తున్న పరిచయాలు ఆయన అంటాడు, ఆయన అంటాడు ఐదో వచనంలో, మీరు ఎరిగి ఉన్నట్లు మేము ఇచ్చకపు మాటలు వాడలేదు. ఇచ్చకపు మాటలు, పొగడతలు, నచ్చే మాటలు మేము ఎన్నడూ ఉపయోగించలేదు. రెండో మాట అక్కడ రాయబడుతుంది, ధనాపేక్షను కప్పిపెట్టు వేషమునైనను ఎన్నడూ వినియోగించలేదు. ఇందుకు దేవుడే సాక్షి. మా బోధలో ఇండైరెక్ట్ గా డబ్బులు ఇవ్వండి, కానుకలు ఇవ్వండి, మేము సేవ చేస్తున్నాము, మేమందరం కడుతున్నాము, మీరు చాలా అవసరం ఉన్నాయి, చాలా ఇబ్బందులు పడుతున్నాము, మాకు డబ్బులు ఇవ్వండి, ఎన్నడూ ధనాన్ని ఆశించి బోధించలేదట పౌలు భక్తులు. ధనాపేక్షను కప్పిపెట్టు వేషాన్ని, ధనాపేక్షను కప్పిపెట్టు వేషాన్ని ఎన్నడూ పౌలు ఉపయోగించలేదట. రెండవ పేతురు పత్రిక రెండవ అధ్యాయంలో అబద్ధ బోధకుల లక్షణం, వారు డబ్బును ఆశించి బోధిస్తారు, వారు లాభాన్ని ఆశించి బోధిస్తారు, వారు మన ద్వారా సంపాదించుకోవడానికి బోధిస్తారు. అలాంటి వారిగా మనం ఉండకూడదు. రెండవ పేతురు పత్రిక రెండవ అధ్యాయము మొదటి వచనంలో అబద్ధ ప్రవక్తలు అబద్ధ బోధకుల కోసం మాట్లాడుతూ, అబద్ధ బోధకులు అబద్ధ ప్రవక్తల కోసం మాట్లాడుతూ వారు ఎట్లా బోధిస్తారట, వారు ఎట్లా బోధిస్తారట, మూడవ వచనం, వారు అధిక లోభులై కల్పనా వాక్యాలు చెప్పుచు మీ వలన లాభము సంపాదించుకుందురు, వారికి పూర్వం నుండి విధింపబడ్డ తీర్పు ఆలస్యం చేయదు, వారి నాశనం కునికి నిద్రపోదు. వారు లోభత్వం కోసం బోధిస్తారు, వారు లాభాల కోసం బోధిస్తారు, వారు ధనాన్ని సంపాదించుకోవడానికి బోధిస్తారు. అందుకోసం నేను మళ్ళా ఈ ప్యాసేజ్ చదువుతున్నప్పుడు, స్టడీ చేస్తున్నప్పుడు ఇందుకే నేనెట్లా ఉన్నాను, ఎస్ఎఫ్జే నాయకులు ఎట్లా ఉన్నారు, ఎస్ఎఫ్జే సంఘం ఎట్లా ఉంది,
మేము విలువలతో కూడిన సేవ చేస్తున్నామా, విలువలు లేని సేవ చేస్తున్నామా? పరిచర్య ప్రారంభించబడి 7 సంవత్సరాలు అవుతా ఉన్నా ఎప్పటికీ స్థలం కొనలా, ఎప్పటికీ కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేయలా. ఎందుకు స్థలం కొనలేదు? మోసం. మళ్ళా మనం డబ్బులు అడుగుతాం, వాళ్ళ కూడా డబ్బులు ఇస్తా ఉంటారు. మందిరం కట్టబడతా ఉంది, కానుకలు ఇవ్వండి అని చెప్పి చాలా సంఘాలు అడుగుతున్నారు. అక్కడే ఎవరైనా కొత్త వారు దేవుడు కొరకు ఆశతో సంఘానికి వస్తే ఇది కమర్షియల్, ఇక్కడ డబ్బు కోసం జరుగుతుంది, వీళ్ళకి మేమొద్దు, వీళ్ళకి మా ఆస్తులు కావాలి, మా ఆస్తుల కోసమే వీళ్ళు మందిరాన్ని నడుపుతా ఉన్నారని చాలా సంఘాల్లో అదే మాట వినబడుతుంది. చాలా మంది అందుకే వెనక్కి వెళ్ళిపోతారు. ఎస్ఎఫ్జి పరిచర్లో ఎందుకు ఈ విషయాన్ని పెట్టలేదంటే అది మనుషులు సంపాదించుకోవాలి, ఆస్తులు కాదు. ఫోన్ పే, గూగుల్ పే అకౌంట్ నెంబర్లో చాలా సార్లు అడిగి 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 అప్పటికే లోకల్ స్థానిక కోఆర్డినేటర్లతో మాట్లాడి వీళ్ళేదో అడుగుతున్నారు. వాళ్ళు పరిచర్లో వాళ్ళ ధనాన్ని వాడుకుంటా ఉంటున్నారు, మిషనరీలకి ఎస్ఎఫ్జి పరిచర్కి ఇస్తా ఉంటున్నారు. ఏమన్నా తీసుకోవచ్చా లేకపోతే వీళ్ళేమైనా కొత్త అన్నది వాకప్ చేసిన తర్వాత అప్పుడు సరే మీరు మీ ధనాన్ని వాడుకోవాలనుకుంటే మీరు పరిచయంలో వాడొచ్చు అని అలా పర్సనల్ గా మాట్లాడేవడమే తప్ప ఎన్నడు నిన్న మిషన్ ట్రిప్ కి సిద్ధపడతా ఉన్నాం, 13వ బ్యాచ్ ఇండిగో సంక్షోభం వల్ల ఫ్లైట్ టికెట్ బాగా రేట్లు పెరిగిపోయాయి. సుమారు ఫ్లైట్ టికెట్ కే 6.5 లక్షలు ఖర్చు అవుతుంది. గ్రూప్ అందరికి 15,000 ఉన్నాం, 15,000 ఫ్లైట్ టికెట్ కూడా సరిపోవట్లా. ఏ కారణం చేత కూడా మాకు ఇబ్బంది అవుతుంది, డబ్బులు ఇవ్వండి డబ్బులు ఇవ్వండి అని అడిగే పని ఎన్నడూ పెట్టుకోలేదు, ఇప్పుడు కూడా పెట్టుకోబోం. కారణం ఏంటంటే అది సేవలు పాడు చేస్తుంది, సేవలు పాడు చేస్తుంది. పరిచర్య జరుగుతూ 40,000 క్యాలెండర్లో 8 లక్షల ధనం ఖర్చు పెట్టి సిద్ధం చేశాం, ఒక్క రూపాయి కూడా క్యాలెండర్ ద్వారా కలెక్ట్ చేయట్లేదు. ఎందుకు అంటే దేవుడు పరిచర్య దేవుడు చెప్పిన విధానంలో చేయాలి. ఎన్నడు బోధలో గాని పరిచర్య జరుగుతూ నీడుండి కూడా అడగట్లా. అది నేను జ్ఞాపకం చేసేది. విలువలతో ఉన్న ఈ పరిచర్య చాలా మంది పరీక్షించారు, 6 నెలల సంవత్సర కాలం పాటు చూశారు. వీళ్ళు ఏదైనా ఆశించి చేస్తారు కదా, ఏం ఆశించకుండా ఎందుకు చేస్తున్నారు, ఏదో లాభం వస్తుంది కదా, ఏం లాభం వస్తుంది అని చాలా కాలం చూసి లేదు లేదు దేవుని పరిచర్య ఇక్కడ మోసం లేదు, ఇక్కడ డబ్బు దండుకోవట్లేదు పిండుకోవట్లేదు అని అర్థం చేసుకొని ఎక్కువ మంది కలుస్తున్నారు. నేను చాలాసార్లు ఈ మాట అంటాను, మీరు సేవ చేయండి, విలువలతో సేవ చేయండి, యథార్థంగా సేవ చేయండి. చిన్న సేవకుడు 10 కుటుంబాలు కూడా రావు. ఏమని ప్రార్థన చేయమంటారని అంటే అన్నా మాకు ఒక బిల్డింగ్ కావాలి ప్రార్థన చేయనంటారు. అయిపోయింది, నువ్వు బిల్డింగ్ కావాలన్నావంటే ఇక 1 లక్ష పోగవ్వాలి. 1 లక్ష పోగవ్వాలంటే ఆ 10 మందిని పిండాలి, ఆ 10 మంది కూడా దండం పెట్టి మాకొద్దు, దేవుడు వద్దు, ఈ భక్తి వద్దు, ఈ సేవ వద్దని పోతారు. ఎందుకు బైబిల్ లేని విధానాన్ని తనాపేక్షను కప్పిపెట్టి వేషధారణ. అలా నేను ఎన్నడూ బోధించలా, మీ వల్ల లాభం సంపాదించుకోవాలనుకోలేదు అని తెసలోనికి సంఘంతో మాట్లాడుతూ ఉన్నాడు. అది తప్పుడు బోధకుల విధానాలు, అది అబద్ధ బోధకులు డబ్బు సంపాదించడం కొరకు ఎంచుకున్న మార్గం సంఘం. అలా మనం ఉండకూడదు అని వాక్యం ద్వారా హెచ్చరిక చేయబడతా ఉన్నాం. అపొస్తల చార్యల గ్రంథం 20వ అధ్యాయం, అపొస్తల చార్యల గ్రంథం 20వ అధ్యాయము 33వ వచనం నుంచి మనం చదివితే, 33వ వచనం నుంచి మనం చదివితే పౌలు అంటాడు, ఎవని వెండినైనను బంగారమునైనను వస్త్రమునైనను నేను ఆశింపలేదు, నా అవసరాల నిమిత్తము నాతో ఉన్నవారి నిమిత్తము ఈ నా చేతులు కష్టపడినవని మీకే తెలియను. నేను కష్టపడి పనిచేసి మీకు పరిచర్య చేస్తున్నాను అని ఎపిసి సంఘ పెద్దలతో పౌలు మాట్లాడుతూ ఉన్నాడు. డేరాలు కొట్టుకుంటూ పనిచేయడం చాలా విచిత్రంగా ఉంటది. అందరేమో వారంలో 6 రోజులు ఉద్యోగం చేస్తారు. మనం మాట్లాడుతున్న సంఘ వ్యవస్థలో వారంలో 1 రోజు ఉద్యోగం, మిగతా 6 రోజులు ఏం చేస్తారు? ఖాళీ, రెస్ట్. 1 రోజు ఉద్యోగం, 6 రోజులు రెస్ట్. ఇది ఎక్కడ పని విధానం? ఇది ఎక్కడ పని విధానం? ఆరు రోజులు కూడా ఆ సంఘక్షేమం కొరకు, సువార్త కొరకు ఆ శాసం ఈ సేవకులు ఆ పరిచర్య చేయగలిగితే ఎందుకు సువార్త వ్యాప్తి చెందుతాం? ఎందుకు సంఘాలు వృద్ధి చెందవు? ఎందుకు సేవకులు ఆదివారమే ఉద్యోగం చేయాలి, ఆరు రోజులు రెస్ట్ తీసుకోవాలి అన్నది అలవాటు చేసుకున్నారు? పౌరు భక్తుడు అంటాడు, ఆయన ప్రతిరోజు పరిచయం చేస్తున్నాడు, ప్రతిరోజు ఆయన ఏమీ ఆశించకుండా కష్టపడి చేతులతో పని చేసుకుంటూ, చేతివృత్తులు చేసుకుంటూ, డేరాలు కుట్టుకుంటూ 24 గంటలు పరిచర్య నాన్ స్టాప్ గా ఉంది, ఖాళీ లేదు అన్నప్పుడు అది వేరే విషయం. కానీ చిన్న చిన్న సేవకులు వాళ్ళతో పాటు కలిసి పనిచేసుకొని ఉందాగా, అమ్మా మీతో కలిసి మేము పనిచేసుకుంటున్నాము, ఏం ఆశించలే, సభ్యులు చాలా బాగా పనిచేసింది, మేము పనిచేసుకుంటున్నాం, మాకు జీతం వస్తుంది, మేము మీ జీతాన్ని ఆశించి మేము మీ దగ్గరికి రాలా. గృహ దర్శనాలు అతను ఎక్కడ ఏమీ తీసుకోకుండా పరిచయం చేయడం. ఈవెన్ ఆదివారం సంఘాలు పెద్ద పెద్ద సంఘాల్లో వాక్యం చెప్పడానికి పిలిచినప్పుడు వాళ్ళు కవర్లు ఇస్తారు, వాళ్ళకి అలవాటు, మీరు మీ పరిచయం కోసం వాడుకోండి అని చెప్పి ఆ సంఘంలో వచ్చిన కానుకలోంచి కొంత తీసిస్తారు. మేము తీర్మానం చేసుకున్నాము, ఇవ్వడమే నేర్చుకున్నాము, పుచ్చుకోవడం వద్దనుకున్నాము, మేము తీసుకోమండి అన్నమాట. వాళ్ళకి చాలా విచిత్రంగా ఉంటది. లాస్ట్ సండే డిఏజీ ఆల్ఫ్రెడ్ గారు వాళ్ళ చర్చికి వాక్యం చెప్పడానికి పిలిచారు. ఆయన అంటున్నాడు, నాయన నీ కమిట్మెంట్ బట్టి నేను చాలా సంతోషిస్తున్నా. అవును, మనం ఉద్యోగం చేసుకుంటున్నాం, కాస్త పని చేసుకుంటున్నాం, జీతం వస్తుంది, ఇది దేనికోసం? పరిచయకు వాడొచ్చు కదా, వాడొచ్చు కానీ మాదిరి చూపించాలి కదా, మాదిరిగా పరిచయం చేయాలి కదా. మాకు అవసరం ఉంది, అవసరం లేదా కాదు, కానీ మాదిరి కొరకు ఎలా చేస్తున్నామని పౌలు అంటాడు. ధన్యత 25వ వచనంలో ప్రయాస పుచ్చుకున్నట్టు కంటే ఇచ్చుట ధన్యత, పుచ్చుకున్నట్టు కంటే ఇచ్చుట ధన్యత. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక ముగిస్తా ఉన్నా. కొరింథీయులకు రాసిన రెండవ పత్రిక 11వ అధ్యాయం 9వ వచనంలో పౌలు భక్తుడు మాట్లాడుతూ ఉన్నాడు. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయం 9వ వచనంలో మాచిలోని వచ్చిన సహోదరులు నక్కర తీర్చిరి అని మాట్లాడతారు. ఏ మాత్రం కూడా మీ దగ్గర నుంచి మేము ఆశించలేదు అని అంటున్నాడు. 11వ అధ్యాయం 9వ వచనంలో మరియు నేను మీ వద్ద ఉన్నప్పుడు కొరింథీ సంఘంతో మాట్లాడుతూ నాకక్కర కలిగి ఉండగా నేను ఎవరి మీదనైనా భారం మోపలేదు, మాసిధోనియా నుండి సహోదరులు వచ్చి నా అక్కర తీర్చిరి, ప్రతి విషయంలోనూ నేను మీకు భారముగా ఉండకుండా జాగ్రత్త పడుతుని ఇక ముందును జాగ్రత్త పడుదును. మేము మీకు భారంగా ఉండకూడదు, మేము మీకు మాదిరిగా ఉండాలి. కొత్త సంఘాల దగ్గర ఎన్నడు పౌలు ఏ అవసరం ఉన్నా తీసుకోలేదు. ఫిలిప్పి సంఘస్థులు అవసరాలు ఎరిగి ఆ సేవకుడు సేవ చేస్తున్నాడు, మా సంఘం ఆయన పరిచర్యలో మేము పాలు భాగస్థులం కావాలని అవసరాల కోసం పంపిస్తే వాళ్ళ దగ్గర ఏమైనా తీసుకున్నాడా? ఎంత విలువలతో సేవ చేశాడు. 12వ అధ్యాయం 17వ వచనం కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 12వ అధ్యాయం 17వ వచనంలో 12:17లో నేను మీ వద్దకు పంపిన వారిలో ఎవరి వలనైనను మిమ్మల్ని మోసపుచ్చి ఆర్జించుకుంటున్నా. ఎవరినైనా పంపించి ఏదైనా చెప్పి ఆర్జించుకున్నానని అడుగుతున్నాడు. మీ వద్దకు వెళ్ళుటకు తీతును హెచ్చరించి అతనితో కూడా ఒక సహోదరిని పంపితిని, తీతు మిమ్మల్ని మోసపుచ్చి ఏమైనా ఆర్జించుకున్నా. మేమేమైనా సంపాదించుకున్నామా? లేదు. అదే విషయాలు ఆ సంఘం ముందు చెప్తున్నాడు. ఎందుకు పౌలు పరిచయం అంతగా విస్తరించింది, అన్ని సంఘాలు కట్టుబడ్డాయి, పౌలును ఎందుకు సంఘాలు నాయకుడిగా పెట్టుకున్నాయంటే పౌలు విలువలతో సేవ చేశాడు. ఎస్ఎఫ్జే పరిచర్య ఎందుకు ఇంత ఎక్కువగా విస్తరిస్తుంది? ఉద్యోగస్తులు కూడా ఈ పరిచర్యలోకి వస్తున్నారు. ఉద్యోగస్తులే ఎక్కువ సంఖ్యలో వస్తున్నారంటే విలువలతో కూడిన పరిచర్య. డబ్బును నేలమట్టానికి నరికాం, డబ్బు పోగవడం ఏ కారణం చేత కూడా ఏ ఫండ్ రైజింగ్ ఉండకూడదు, ఏ కారణం చెప్పు కూడా ఫండ్ రైజింగ్ ఉండకూడదు, అలాంటి బోధ ఉండకూడదు, దాన్ని టార్గెట్ చేయకూడదు, టార్గెట్ చేయకూడదు. అందరూ చూసేది ఏం లాభం, ఏం లాభం, ఏమి లాభం లేదు, కేవలం ప్రభువును ప్రేమించి భారంతో చేస్తున్నారు తప్ప సంపాదించుకోవడానికి ఆర్జించుకోవడానికి కాదు అన్న విషయం చూడగలుగుతా ఉన్నారు, రాగలుగుతున్నారు. మీ సేవ కూడా అంతే, మీరు చేసే సేవ, మీరు చేసే పరిచర్య యథార్థంగా ఏ మోసం లేకుండా మీరు విలువలతో సేవ చేయగలిగితే మంచి పరిచర్య జరుగుతుంది, సంఘాలు క్షేమాభివృద్ధి పొందుతాయి. 5 విషయాలు మనం 2వ పత్రికలో చూడగలుగుతున్నాం. 5 విషయాలు ఒకసారి ప్రస్తావించి ముగిస్తాను. ఆయన ధైర్యముగా సువార్తను బోధిస్తా ఉన్నాడు, దేవుని బట్టి ధైర్యం తెచ్చుకుంటున్నాడు, ఆ విషయం చూడగలుగుతున్నాం. 3వ వాక్యం 2వ తెసలొనికీ పత్రిక 2వ అధ్యాయం 2వ వచనంలో ధైర్యముగా వాక్యాన్ని బోధిస్తున్నాడు. మనం ఖచ్చితంగా ధైర్యంతో వాక్యం బోధించాలి. 3వ వచనంలో బోధ కపటంగా లేదు, బోధలో మోసం లేదు. మనం ఎలాగున్నా పరీక్ష చేసుకోవడం మంచిది. 4వ వచనంలో బోధ మనుషులు సంతోషపెట్టడం కొరకు చేయడం లేదు, దేవుని సంతోషపెట్టడం కొరకు. దేవుడు చెప్పింది చెప్పినట్టుగా, దేవుడు చెప్పమన్నట్టుగానే బోధ ఉండాలి. దాన్ని 4వ వచనంలో చూడగలుగుతున్నాం. 5వ వచనంలో ఇచ్చకటి మాటలు లేవు, పొగడతలు లేవు, కల్పిత మాటలు లేవు, కల్పిత మాటలు లేవు. నేను అమెరికా వెళ్ళాను, అక్కడ ఫలానా ప్లేస్ చూశాను, ఇలా ఉంది అలాగా ఉంది అంటే ఆయన అమెరికా వెళ్ళాడో మనకు తెలియాలి, ఆయన ఏ దేశాలు తిరుగుతాడో మనకు తెలియాలి, అట్లాంటివి లేవు. తర్వాత ధనాపేక్షను కప్పిపెట్టు వేషం, పైకి పైకి మాట్లాడుతుంది ఒకటి, లోపల ఇంటెన్షన్ ఒకటి. డబ్బులు ఇస్తున్న వారిని ఒకలాగా, డబ్బులు ఇవ్వకపోతే మరోలాగ. డబ్బులు కొరకే బోధ, దాని కొరకే వాళ్ళు ఏదో చేస్తున్నారు, అట్లాంటి బోధ మనం పౌలు భక్తుల దగ్గర చూడలేదు. కాబట్టి మనం ఎలా పరిచయం చేస్తున్నామో పరీక్ష చేసుకుందాం. నమ్మకంగా వాక్యానుసారంగా విలువలతో కూడిన పరిచయం చేద్దాం, మాదిరి బోధకులుగా ఉందాం. అటు కృప ప్రభు మనందరికీ అనుగ్రహించుకుందాక. ఆమేన్.